ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న శ్రీ గణేష నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రోతలందరికీ ముందుగా గణేష నవరాత్రి శుభాకాంక్షలు. ఒక విషయాన్ని శ్రద్ధగా విని విపులంగా మననం చేసుకుంటూ అందులోని అంతరార్థాన్ని మనం గుర్తించగలిగినట్లయితే దాని యొక్క పరమార్థాన్ని మనం అనుభవించవచ్చు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు గణాధిపత్యం జీవన ప్రస్థానం అన్న అంశం ద్వారా అందించిన ప్రసంగంలో వివరించబడిన అనేక ఆధ్యాత్మిక విషయాలను మనం ఇప్పుడు విందాం.
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అఖండ మండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ మహాగణేష నవరాత్రి సందర్భంగా శుభ సాయిరాములు చెప్తూ ఈనాడు మనము కొన్ని ఆలోచనలు కొన్ని విషయాలు పరమ ప్రణవ స్వరూపమైన గణపతిని గురించి మాట్లాడుకుందాము, చర్చించుకుందాము. స్వామి ప్రేరేపితమైన ఈ ఆలోచనలను ఆస్వాదిద్దాం. మొట్టమొదట గణేశుడు మనకి విఘ్న గణపతి, గణాధిపతి, మూలదైవము అని భావిస్తూ హిందూ సాంప్రదాయంలో ఉన్నవారందరూ కూడా పూజిస్తారు. ఈ హిందూ మతంలో శైవ, వైష్ణవ ఇటువంటి సాంప్రదాయాలు ఎన్ని ఉండి వాటి విభజనలు మనకి కనబడినా కూడా అందరూ కూడా గణపతిని ఒప్పుకుని ఆ గణపతి ఆరాధన చేసినట్టు మనకి తెలుస్తుంది. అయితే గణపతి మూడు విషయాలు మనకి బోధిస్తారు. ఆ మూడు విషయాల ద్వారా, మూడు మార్గాల ద్వారా ఈ గణపతి తత్వాన్ని గురించి మనము ఆలోచిద్దాము. మొట్టమొదట గణేశ ఉత్పత్తి. మనము వినాయక చవితి నాడు వ్రతము చేసుకుని ఆ రోజు ఆ వ్రత కథ చదువుకుంటున్నప్పుడు పిల్లలకి పెద్దలకి అందరికీ అర్థమయ్యే రీతిలో మనకి కథ బోధించారు పెద్దలు. ఈ కథ బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే గణపతి అనే తత్వానికి ఒక రోజు ఒక సృజన ఉందని, ఒక రోజు ఒక పుట్టుక ఉందని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చక్కగా గమనించవలసింది ఏమిటి అంటే గణపతి అన్న తత్వానికి, మహాగణపతి అన్న తత్వానికి మన పెద్దలు వ్యత్యాసం చూపెట్టినట్టు మనకు తెలుస్తుంది. అయితే కథ చెప్పుకుంటున్నప్పుడు మనకి దీనిలో వివరణ మనకి బాగా కనబడుతుంది. మహాశివుడు కైలాసంలో లేని సమయంలో పార్వతీదేవి అభ్యంగన స్నానం ఆచరించి ఆ స్నానం తాను చేయడానికి వెళ్తున్నప్పుడు కైలాసానికి కాపలాదారుగా తన ఒంటి నుండి తీసిన నలుగుపిండితో ఒక మట్టి బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ఆ ప్రాణం పోసిన పిల్లవాడికి ఒక శక్తి ఆయుధం ఇచ్చి, నీవు ఈ కైలాసానికి కాపలా కాస్తూ ఎవరినీ లోపలికి రానికుండా చూడు అని చెప్పి అమ్మవారు తన అంతరంగాలకు వెళ్లి అక్కడ అభ్యంగన స్నానం ఆచరిస్తున్నారు అని కథ చెప్తుంది. ఇంతలో శివుడు ఆయన కార్యార్థి అయి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగి కైలాసానికి రావడము, ఆయన లోపలికి వెళ్లాలని చూసినప్పుడు ఈ పిల్లవాడు అడ్డు తగులుకోవడము, అడ్డు తగులుతున్న పిల్లవాణ్ణి చూసి జరగమని చెప్పినా కూడా అతను మాట వినక యుద్ధానికి సంసిద్ధుడవడము, దానితో ఆగ్రహించిన శివుడు తన త్రిశూలముతో ఆ పిల్లవాడి తల తీసేసేయడము, మళ్లీ తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత శివుడు పార్వతి ముచ్చటించుకుంటున్నప్పుడు మాటల సందర్భంలో ఈ పిల్లవాడి మాట రావడము, అంత జరిగిన విషయం తెలుసుకుని శివుడు పార్వతి కోసమై గజాసురుడు అన్న రాక్షసుడి తలను తీసుకొచ్చి ఈ పిల్లవాడికి తగిలించినట్టు, దాంతో ఈయన గజాననుడు అయినట్టు ఆనాటి నుంచి గజానన ఉద్భవం జరిగిందని కథ చెప్తుంది. ఈ కథ ఎంతో రమణీయమైంది. పిల్లలకి అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండే కథ. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఏదో ఒక చిహ్న రూపంగా మన గురించి, మన పుట్టుక గురించి, మన జన్మ రహస్యం గురించి చెప్తున్నట్టు కూడా అనిపిస్తుంది మనకి. ఉదాహరణకు ఈ విధంగా ఆలోచించవచ్చు. తల్లి పార్వతి అనగా ఈ ప్రకృతి. మనము మామూలుగా మానవులకి పుట్టినట్టు కాకుండా ఈ తల్లి తన ఒంటి నుండి తీసిన నలుగు నుండి, అంటే తనలో ప్రకృతిలో ఉన్న పంచభూతాలని ఉపయోగించి ఈ పంచభూతాల ఆధారంగా సృష్టింపబడిన ప్రతి పిల్లవాడు కూడా, అంటే ప్రతి మానవుడు కూడా ఆ అమ్మకి బిడ్డే అవుతాడు. అట్టి బిడ్డకి ప్రాణం పోసి, అంటే తన చైతన్యాన్ని ప్రాణంగా పోసి ఆ అమ్మ ఏం చెప్తుంది అంటే, నీవు ఈ కైలాసమని మందిరము, అంటే నీ హృదయ మందిరాన్ని కాపాడుకుంటూ ఉండు, ఇందులోకి మాత్రము ఎవరు జొరబడకుండా చూసుకో, అంటే నువ్వు ప్రపంచంలో ఉన్నా కూడా నీ పాంచభౌతిక తత్వంతో నీ శరీరంతో బయట ఎంత దీన్ని ప్రవర్తించినా కూడా ఈ హృదయంలోకి మాత్రము ఏది రానికుండా చూసుకుంటూ ఉండు అని, అది కాపాడుకోవడానికి శక్తి అంటే ఒక మనస్సు అన్న ఒక ఆయుధం ఇచ్చి ఆ ఆయుధంతో అతను కాపలా కాస్తున్నప్పుడు తాను లోపలికి వెళ్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి మాత పిల్లవాడిని సృజించిన తర్వాత ఆ పిల్లవాడికి జీవించడానికి కావలసిన అన్ని శక్తులు ఇచ్చి తన జీవనాన్ని తను చూసుకుంటున్నాడు కదా అని తాను ఒక పిల్లవాణ్ణి బయట ఆడుకోవడానికి వదిలేసి లోపలికి వెళ్లిన అమ్మలాగా ఆమె వదిలి వెళ్లడం గురించి చెప్తోంది. అయితే ఈ పిల్లవాడు క్రమేణా అమ్మ తాన్ని ఎందుకు సృజించింది, అమ్మ తనకి ఏం చెప్పింది అన్న మాట మర్చిపోయి ఈ శక్తి అన్న ఆయుధం చేత ఉన్నప్పుడు దాంతో కాస్త అహంకారం పెరిగి మిగతా వారిని లోపలికి రానికపోవడం అంటే చెడు గుణాలను లోనికి రానికపోవడము అని అర్థం చేసుకునే తత్వం కాకుండా మంగళస్వరూపుడు పరమమంగళ రూపుడు అయిన శివుడు వచ్చినప్పుడు కూడా ఆయన్ని తన లోపలికి రానివ్వకుండా ఉండడము, ఆ హృదయం లోపలి కైలాసంలోకి రానివ్వకుండా ఉండడము, దాని గురించి శక్తి ఆయుధాన్ని ఉపయోగించి అంటే మనస్సును ఉపయోగించి ఒక నాస్తికత్వము అన్న భావం చెలరేగుతున్న తరుణంలో అప్పుడు అంతా సర్వం తెలిసిన శివుడు మంగళస్వరూపుడు. ఎందుకంటే అండి కథలో శివుడికి ఆగ్రహం వచ్చిందని అని అనుకున్నప్పుడు మనము ఆ తత్వానికి ఆ పరదైవానికి ఆగ్రహము అనుగ్రహము అన్న భావన గురించి ఆయనకి ఆ విధంగా రాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆగ్రహము అంటే తాను ఏ పని కోసం వచ్చాడో ఆ పనిని మర్చిపోయి మానవుడు దురహంకారి అయి ఏ మనస్సు శక్తి ఆయుధంగా ఇవ్వబడిందో ఆ ఆయుధాన్నే తీసుకుని తనకి మూలమైన పదార్థాన్నే అది లేదు అన్న నాస్తికత్వంతో ఉంటున్నప్పుడు అది భరించలేడు పరమాత్మ, ఎందుకంటే అది అశుద్ధమవుతుంది, పరిశుద్ధం కాదు. కాబట్టి ఆ పరిశుద్ధాన్ని ఆయన బయటికి తీసేయడానికి మూడు అంశాలు గల త్రిశూలము, ఆ మూడు శూలాలు కలిగి ఉన్నాయంలో అంటే స్వామి చెప్పింది ఏమిటి అంటే ఒకటి పాస్ట్, ఒకటి ప్రెజెంట్, ఒకటి ఫ్యూచర్. ఈ మూడు కాలాలనికి చిహ్నంగా ఉన్నాయి త్రిశూలము, అంటే కాలము అన్న ఈ త్రిశూలంతో ఆ పిల్లవాడు అహంకారాన్ని తీసేశారు. అహంకారాన్ని అంటే కాలక్రమేణా ప్రతి మానవుడు కూడా అహంకరించే ప్రతి మానవుడు కూడా తన అహంకారాన్ని పోగొట్టుకుని ఈ మానవ జీవితాన్ని మృతి చెందవలసిన వాడే. ఈ శరీరం శిథిలమవుతున్నప్పుడు ఆ అహంకారం పోవలసిందే. ఆ విధంగా మృతి చెందిన మానవుడు తిరిగి ఏ విధంగా పునర్జీవుడు అవుతాడు, ఏ విధంగా చిరంజీవి అవుతాడు అంటే దీనికి ఒక తల తీసుకొచ్చి పెట్టినట్టు గజాసురుడి తల. ఎందుకంటే గజాసురుడికి ఒక వృత్తాంతం కూడా చెప్తుంది ఆ వినాయక చవితి కథ. మన వృత్తాంతం లోపలికి ఇప్పుడు వెళ్లవలసిన అవసరం లేకపోయినా కూడా అతను గొప్ప శివభక్తుడై ఉండి శివుని తన హృదయంలో చేర్చుకున్నాడంటే అతను రాక్షస ప్రవృత్తి రాక్షస ఆకారము కలిగినా కూడా శివుణ్ణి తన హృదయంలో పెట్టుకోవాలి అనుకున్నాడు కాబట్టి చాలా గొప్ప భక్తుడు గజాసురుడు. ఆ విధంగా కాకపోయినా మానవాకృతి కలిగి శివుణ్ణి తన శరీరంలో హృదయంలోకి రానివ్వని కొడుకుని కూడా ఆయన శిరఖండించాడు. కాబట్టి ఈ శరీరానికి మళ్లీ జీవం పోయడము, ఈ జీవికి మళ్లీ ప్రాణం రావడము అంటే అర్థం ఏమిటంటే ఆ యాటిట్యూడ్నల్ చేంజ్, వెళ్లి మానవాకారం ఉన్నా కూడా తిరిగి ఆ రాక్షసాకృతి కలిగిన వాడైనా కూడా గొప్ప భక్తి కలిగిన గజాసురుడి తల పెట్టినప్పుడు, అంటే అటువంటి భక్తి ఈయన కలిగినప్పుడు అటువంటప్పుడు ఈయనకి తప్పకుండా పునర్జీవుడవుతాడు. అవడమే కాకుండా అమ్మ అయ్య దయవల్ల ఈయన చిరంజీవిగా మిగిలిపోతాడు అన్న ఒక భావం మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ భావంతో చెప్పినటువంటి కథ మొట్టమొదట గణేశుడి జననము పునర్జననము. అందుకని ఇక్కడ ముత్తుస్వామి దీక్షితారు గారి ఒక కృతి ఉన్నదండి, మహాగణపతి మనసా స్మరామి అని. ఈ కృతి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మహాగణపతి అన్న పదానికి అర్థము మామూలు గణపతి కన్నా వేరైనది అని చెప్పుకోవాలి మనం ఇక్కడ. మామూలు గణపతి అంటే ఎవరైతే పాంచభౌతిక నిర్మితమైన శరీరం కలిగి మృతమైన దేహం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరూ మామూలు గణపతులము. అయితే అది కూడా అమ్మవారి ప్రకృతి ఏ విధంగా మనం శాసిస్తుందో ఆ శాసన బట్టి మనం వెళ్తున్న వాళ్లము. కాని ప్రకృతి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి విస్మరించు అని చెప్పలేదు. కాని అర్థం చేసుకోలేక అహంకారం వల్ల భగవంతుణ్ణి విస్మరించడం అనేది జరిగినందువల్ల ఈ మృణ్మయమైన శరీరం పోయి చిన్మయ రూపం దాల్చినప్పుడు అది మహాగణపతి అవుతుందన్న తత్వం దీక్షితార్ వారు మనకు బోధిస్తున్నారా అని అనిపిస్తుంది. మహాగణపతి మనసా స్మరామిని, ఎటువంటి గణపతిని స్మరిస్తున్నాను అంటే మామూలు గణపతి కాదు, ఇది మృణ్మయ రూప గణపతి కాదు, ఇది చిన్మయ రూప గణపతి మహాగణపతి. అంటే ప్రతి జీవికి కూడా మనందరికీ కూడా మన జీవితంలో ఉన్న పరమావధి ఏమిటి అంటే మామూలు గణపతుల నుంచి మహాగణపతి కావాలి. మూడు రోజులో తొమ్మిది రోజులో పెట్టేసి నీళ్లలో నిమజ్జనం చేసే ఈ విగ్రహం ఇది మృణ్మయానికి చిహ్నము. ఇది మూడు నాళ్ల ముచ్చటగా ఉన్న జీవితము లేక కొన్నాళ్లు ఉన్న జీవితము, ఇది కూలిపోగానే కూడా ఈ శరీరం ఇక్కడ ఉండిపోతోంది. అంటే అది ఏదో ఒక పంచభూతాల్లో కలిసిపోవాలి కాబట్టి దాన్ని నిమజ్జనం చేసినట్టు, అదేవిధంగా ఈ మట్టితో చేసినటువంటి శరీరము మట్టిలోను నీళ్లలోను దీంట్లోనూ మళ్లీ కలిసిపోతుంది. ఇది కలిసిపోయిన తర్వాత ఇది మామూలు మృణమయ శరీరము, ఇది మామూలు గణపతిగానే ఉండిపోతున్నాం. కానీ ఈ కలిసే లోపలే గనక మనము రెండో అవతారం ఎత్తుతే, ద్విజులం అవుతే, రెండో అవతారం ఎత్తినప్పుడు మనం మహాగణపతులం అయ్యే ఒక అవకాశం మనకుంది. అందుకని స్వామి మనకి చెప్తున్న బోధ ఏమిటి అంటే, మన జీవిత శరీరం ఉండంగానే మనలో ఈ చైతన్యం అనేది జాగృతం కావాలి, మనకి ఈ మహాగణాధిపత్యం రావాలి అన్న ఒక మంచి ఆలోచనతో మనం అటువంటి వారి మహానుభావులు వశిష్ఠ వామదేవాది వందిత, అటు వశిష్ఠుడు వామదేవుడు ఇటువంటి వారందరూ కూడా ఎవరికైతే మహాగణపతికి మొక్కారో, ఆయన మార్గంలో నడిచారో, ఎవరిని రోల్ మోడల్ గా తీసుకుని వెళ్లారో అటువంటి మహాగణపతికి వందనము అని ఆయన చెప్తారు. అంతేకాకుండా ఆయన చెప్పే మిగతా విషయాలు చరణంలో తర్వాత మనం మళ్లీ మాట్లాడుకుందాము. ఇక ముందరికి వెళ్తూ గణపతి తత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇదే వ్రత కథలో గణేశుడు చంద్రుడు వీరికి జరిగిన ఒక వృత్తాంతం గురించి చెప్తారు. అయితే మనము టూకీగా చెప్పుకోవాలి అంటే, గణాధిపత్యం జరిగి వచ్చిన తర్వాత ఏ గణపతి అయితే తిరిగి ఆయన కైలాసానికి వస్తున్నప్పుడు ఆయనకి పెద్ద ఉదరం ఉండడం చేత, భక్తులు పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు అన్ని ఎక్కువ తినడం చేత, ఆరగించడం వల్ల ఆ చంద్రుడు ఆయన నడవలేక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అది వంగలేక ఆయనకి వాళ్ళ కాళ్ళకి పాదాభివందనం చేయాలనుకుంటున్నప్పుడు ఆ పరిస్థితి చాలా హాస్యాస్పదంగా ఉండడము అనిపించి ఆ శివుడి తలపైన ఉన్న చంద్రుడు నవ్వినట్టు, ఆయన నవ్వినప్పుడు ఆ దృష్టికి తగిలి ఈ గణపతి ఉదరం పగిలి ఆయన మళ్లీ మృతుడైనట్టు ఒక కథ చెప్తుంది. అయితే ఈ పరిస్థితిలో తన సంతానం మృతుడవడానికి ముఖ్య కారణం ఈ చంద్రుడు అని భావించి పార్వతి ఆ చంద్రుని శపించినట్టు, ఎవరైతే నీ ముఖం చూస్తారో వారందరూ నీలాప నిందలు పాలవుతారు, ఎందుకంటే నీకు ఒక సమయము నీకు ఏది నిజము ఏది సత్యము ఏది అసత్యము అనే విచక్షణ లేదు కాబట్టి, బంగారం లాంటి ఈ మహాగణపతిని ఈయనకి దృష్టి తగిలించి నువ్వు పొట్టబెట్టుకున్నావు కాబట్టి ఇటువంటి ఆలోచన విచక్షణ నీకు లేదు కాబట్టి నిన్ను చూసి ఎవరైతే చూస్తారో నిన్ను అటువంటి వారందరికీ కూడా నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పడంలో అర్థమేమిటి అంటే, వేరే వాళ్లెవరు కూడా చంద్రుని చూడకుండా ఉంటారు అని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చంద్రమా మనసో జాత అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు వేదవాక్యంగా. అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు, మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఈ చంద్రుడు శివుడి తలపైన పెట్టుకున్నాడు ఆయన. అంటే పరమాత్మ ఈ చంద్రుడు క్షీణించి మళ్లీ వృద్ధి పొందే తత్వం కాబట్టి ఈ చంద్రుణ్ణి తన సీగలో తన తలపైన పెట్టుకుని ఆయన దానికి చక్కని పరిస్థితి ఇచ్చారు, మనస్సుకెంతో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారు ఈ ప్రపంచంలో మానవ జీవితంలో ఆ తండ్రి. అయితే ఆ చంద్రుడు అహంకరించడము పెరగడము వృద్ధి తర్వాత ఏమో మళ్లీ క్షీణించడం ఇటువంటి ఆలోచన రహితం, ఆలోచనలో విచక్షణ అనేది లేకుండా ఎప్పుడైతే ఏది మంచిది ఏది అన్నిటికన్నా శుభం మంగళకరం మనకో అటువంటి గణేశతత్వాన్ని చూసి నవ్వినప్పుడు, అంటే ఏ పద్ధతిలో అయితే పెద్దలు మనకి ఆత్మసాక్షాత్కారం ఈ విధంగా నువ్వు చేసుకోవాలి జీవితంలో అని మనకి చెప్పారో అటువంటి భావం అటువంటి ప్రాసెస్ కి ఒక చక్కని ఉదాహరణ గణపతి, మహాగణపతి అవడం. ఆ తత్వాన్ని చూసి నవ్వారు అంటే మనకి జీవితంలో పరమావధి ఉంది అన్న ఒక అంశాన్ని తీసుకుని దాన్ని హాస్యాస్పదంగా చేసి ప్రపంచమే నిజమని నమ్మించి ఆ ప్రపంచం మీద నమ్ముకోవాలి అని దీన్ని చూసి నవ్వే తత్వం ఏదైతే మనస్సుకుందో అటువంటి చెడిపోయిన మనస్సుకి అమ్మవారు పెట్టిన శాపం ఏమిటి అంటే, నిన్ను ఎవరో చూడకుండా ఉండరుగాక అని. అంటే నిజంగా చెప్పాలంటే అది ప్రపంచానికి చాలా శుభకరమైన మంగళకరమైన వరం, అది శాపం కాదు. ఎందుకంటే ఈ మనస్సు మనందరము ప్రలోభపడేది, మనందరము లోభపడేది, మనందరము బాధపడేది కూడా ఈ మనస్సు వల్లే. అందువల్ల ఈ మనస్సుని ఎవరు పట్టించుకోరు అని అనుకున్నప్పుడు మన దృష్టి ఆ పరమాత్మ మీద తప్ప ఎక్కడా ఉండదు. అటువంటి ఆనందకరమైన విషయం గురించి అమ్మవారు చెప్పినా కానీ అంతలోనే అందరూ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మ మీరు ఇట్లా చేస్తే ఈ ప్రపంచం జరిగేది ఎట్లా అని చెప్పారు. ఎందుకంటే ప్రపంచం జరిగేది మనస్సు వల్ల, ప్రపంచం ఉండేది మనస్సు వల్ల, మనస్సు ప్రలోభం వల్ల. కాబట్టి ఈ మనస్సును మీరు ఇట్లా ఎవరు చూడకూడదు అన్నప్పుడు అందరూ ఇంకా సిద్ధి పొందినట్టే కదా, అందరూ కూడా అయినట్టే కదా, అప్పుడు ఈ ప్రపంచం అనే నాటకం ఏ విధంగా సాగుతుంది అని అడిగితే అమ్మవారు దయతలిచి, సరే ఈ వినాయక చవితి ఒకరోజు మాత్రం ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పాలవుతారు అనడంలో అర్థం ఏంటంటే, గణపతి గురించి పూజ ఉపాసన చేసి ఆయన గురించి కథ విని అటువంటి గొప్ప అదృష్టం కలిగిన తర్వాత కూడా ఆ రోజు మనస్సుని పట్టించుకోకుండా మనస్సు వైపు చూసిన వాళ్ళు, అంటే అట్లీస్ట్ ఒకరోజు జీవితాన్ని సంవత్సరంలో మనస్సుకు ప్రలోభపడకుండా ఉని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఎటువంటి నిందా ఉండదు ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో వారిది చక్కగా జీవితం సాగిపోతూ ఉంటుంది అన్న ఒక మంచి సందేశం అక్కడ మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పుకోవచ్చు ఇక్కడ. గణాధిపత్యం ఎవరికివ్వాలి? ఈ గణేశుడికి ఇవ్వాలా, లేక ఆయన తమ్ముడు అయిన కార్తికేయుడికి ఇవ్వాలా? కార్తికేయుడు అతి వేగం గల మయూరం పైన కూర్చుంటాడు, ఆయనకి ఎంతో శక్తి ఉంది, ఆయన సర్వ శక్తులు కలిగిన గణాధిపత్యానికి అర్హుడే. గణపతి అనింజుడు అన్న చిన్న మూషికమైన వాహనం పైన వెళ్తూ ఉంటాడు, ఆయనకి అంత శక్తి, తమ్ముడంత శక్తి ఉన్నట్టు కనబడదు, కాబట్టి ఆయన మరిగుజ్జులాగా కనబడతాడు, ఆయనకి గణాధిపత్యం ఇవ్వడం ఏమిటి అని ఈ విధంగా వారిద్దరూ వాళ్ళిద్దరికి అటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు, కలహం వచ్చినప్పుడు తండ్రి అయిన శివుడు వాళ్ళిద్దరికి ఒక మార్గం చెప్తారు. ఎవరైతే ఈ మూడు లోకాల్లోనూ సముద్రాలన్నీ ఎన్నైతే ఉన్నాయో, ముక్కోటి సముద్రాలన్నింటిలో వాళ్ళు నదుల్లో స్నానాలు చేసి మొట్టమొదట వస్తారు, కైలాసాన్ని తిరిగి వస్తారు, అటువంటి వారికి ఈ గణాధిపత్యం వస్తుంది అని చెప్పారో లేదో, అతి కార్యనిర్వహణ ఏ విధంగా చేయాలి అన్న ఒక గట్టి సంకల్పం కలిగిన షణ్ముఖుడు ఇమీడియట్ గా తన మయూరం పైన కూర్చుని ఆయన వెళ్లినట్టు మన కథ చెప్తుంది. అయితే ఇటువంటి కార్యంలో తాను ఎప్పుడు కూడా ఆ షణ్ముఖుణ్ణి జయించలేడు అని తెలిసిన గణపతి తానక్కడే ఉండి కింద వదులులే ఉండి తండ్రిని అడుగుతాడు, తండ్రి మీరే ఈ విధంగా ఎట్లా సెలవిచ్చారు? ఎందుకంటే ఇందులో తమ్ముడి శక్తి ఎక్కువ, తమ్ముడి తొందరగా వెళ్లి రాగలడన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, అటువంటిది మీరే సెలవిచ్చారంటే నేను ఈ పని చేయకూడదని ఆమె ఉద్దేశం, నేను ఈ పదవికి అర్హుణ్ణి కానని ఆమె ఉద్దేశము అని అడిగినప్పుడు నవ్వి శివుడు అంటాడు, కాదు నాయన, తమ్ముడిది శక్తి, నీది యుక్తి, నీది మేధస్సు, నీకు అటువంటి యోచన ఉంది కాబట్టి నీ బుద్ధి బలం ఉపయోగించి నువ్వు చేయాలి, ఆయన శక్తిని ఉపయోగించి ఆయన చేస్తాడు, నీ బుద్ధి శక్తిని ఉపయోగించి నువ్వు చేయాలి, నీకున్న బుద్ధి బట్టి ఆలోచించు, నారాయణుణ్ణి మనసారా స్మరించి హృదయపూర్వకంగా ఎవరైతే స్మరించి తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేస్తారో అటువంటి వారు ఈ మూడు లోకాలలో ఉన్న సర్వతీర్థాలు వాళ్ళు స్నానం చేసినట్టే అటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పినప్పుడు అది విని ఆ మాట తూచా తప్పకుండా మనఃపూర్వకంగా పాటించాడు. కాబట్టి గణపతి మనకి చెప్తున్న విషయం చెప్పినట్టు చేయడం, స్వామి మనకి చెప్పినట్టు చేస్తారా అని చిన్న కథ చెప్తారు. ఆ చిన్న కథలో ఏ విధంగా అయితే అందరం మనం చెప్తున్నాము, అందరము పెద్ద పెద్ద బోధనలు చేస్తున్నాం, కాని మనము ఏ విధంగా పాటించట్లేదు అన్న విషయం మనకి ఎత్తి చూపెట్టారు స్వామి. కాబట్టి అటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గణపతిని మనకు ఒక చక్కని రోల్ మోడల్ లాగా తీసుకుని తనకు అటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి చెప్పిన మాటని పూర్తిగా నమ్మి ఆయన ఏ విధంగా హరిని స్మరించినప్పుడు మనస్సేకం వచ్చేకం కర్మణ్యకం మహాత్మన అన్నట్టు ఆ విధంగా ఆయన్ని స్మరించి ముమ్మారు తల్లిదండ్రులకి చుట్టినప్పుడు అక్కడ కుమారస్వామి ఏ తీర్థానికి వెళ్లినా కూడా అక్కడ ఈయన వెళ్తుండగా అక్కడ స్నానం ఆచరించి తిరిగి వస్తున్న గణపతి కనబడడం అనేది జరిగింది. అది గొప్ప మర్యాకలు, అది గొప్ప మ్యాజిక్, అది ఆ విధంగా జరిగిందని కథ చెప్తుంది. అంటే చెప్పడం ఏమిటి అంటే ఎవరైతే వారు పెద్దలు చెప్పినది ఉంటుందో ఆ పెద్దలు చెప్పింది మునసారా వాళ్ళు భావిస్తారో అటువంటి బుద్ధి సూక్ష్మత కలిగినది మహాగణపతి అని. సో మహాగణపతి ఉత్పత్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇటువంటి విషయాలు మనకు వస్తాయి. ఇవి ఇందులో మనము కేవలము బాహ్య అర్థాలు తీసుకుని కాకుండా అంతరార్థాలు కూడా ఆలోచించినప్పుడు ఏ కథలైతే మనము కట్టుకథలుగా అనుకుంటున్నామో అట్టి కట్టుకథల్లోనే ఎంత గూఢార్థము ఎంత అంతరార్థం ఉన్నదో మనకు ఒకసారి అర్థం చేయిస్తారు స్వామి. ఇక ఉపాసనా దేవతలాగా మనం గణపతిని తీసుకుంటే ఆయన మంత్రరూపుడు గణపతి. మనకి గణపతి అథర్వ శీర్షము అది చదివినప్పుడు వేదం అనేది మనకి నిత్యం వినబడుతూనే ఉంటుంది, పుట్టపర్తిలో, పుణ్యస్థలమైన పుట్టపర్తిలో. అటువంటి గణపతి అథర్వ శీర్షంలో మనకి నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అంటుంది. త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి. ఈ విధంగా గణపతిని అన్నిటికీ మూలంగా ఆయన్ని వివరించడం జరిగింది. త్వమేవ అన్న పదాన్ని మనం తీసుకుంటే కూడా నీవు మాత్రమే అని అనుకుని నేను మాత్రమే అని ప్రతి మనిషి కూడా అనుకోవచ్చు. అంటే ఈ జరుగుతున్నదంతా అద్వైత పరంగా ఆలోచిస్తే గనక జరుగుతున్నదంతా ఒక లీల, ఆ లీల నేను జాగృతం కాలేదు కాబట్టి, నేను కలగంటున్నాను కాబట్టి, నాకు స్వప్న మాత్రంగా ఇదంతా కనబడుతోంది కాబట్టి, దీని మొత్తానికి హరించేవాడు దీనికి కర్త ఒక విధంగా చూసుకుంటే అద్వైత పరంగా ప్రతి మనిషి వాళ్లే అవుతారు కాబట్టి, నేనే అవుతాను కాబట్టి, నేనే జాగృతమైనప్పుడు ఈ జగత్తు అనే స్వప్నం నాకు లేదు కాబట్టి ఈ నేను జాగ్రత్త అవడమే ఇందాక మనం చెప్పుకున్నట్టు మృణ్మయ శరీరంలో ఉన్న గణపతి చిన్మయ శరీరం కలిగే మహాగణపతి కావడము. అంటే మనందరం మహాగణపతులు కావాలంటే మనందరం నిద్ర మేల్కోవాలి. ఈ నిద్ర మేల్కోవడం తత్వం గురించి అటువంటి లేక ఇది ఈ విధంగా అర్థం చేసుకోకపోతే మనకి కన్ఫ్యూజన్ చాలా వస్తుందండి. ఎందుకంటే ఏ దేవతా స్వరూపాన్ని తీసుకుని దాన్ని ఉపాసన చేసినా కూడా మంత్రం చెప్పినా కూడా అదే బ్రహ్మమని దానికే తత్వమసి అన్న పదం ఉపయోగించడము, అదే అంతా కర్తృత్వం దానికే ఆపాదించడము, ఇటువంటివి జరుగుతున్నప్పుడు మామూలుగా ఉన్న మనస్సు సరిగ్గా ఆలోచించకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇది అంటే ఎవరు ఇంతకీ గొప్పవాళ్లు అని మనము చాలా చీత్కారమైన ఒక వాదనలోకి దిగుతాము. కాబట్టి ఇది కాకుండా మనం ఇక్కడ మాట అర్థం చేసుకోవాలి అంటే ఏంటంటే గణపతి అన్నది మనకి క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణ. జీవితంలో ప్రతి మానవుడు కూడా ఏ విధంగా మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లాలో అటువంటి ఒక ప్రస్థానము మహాగణపతి జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ఆయనే తత్వమసి వాక్యానికి అర్హుడు, ఆయనే అంతా చేయిస్తున్న ఆయన, ఆయనే మొత్తం భరిస్తున్న ఆయన, ఆయనే మొత్తము హరించే వ్యక్తి ఆయన కూడా అని ఈ విధంగా అదే బ్రహ్మము అన్న విషయము ఎంతో చక్కగా ఈ మంత్రం చెప్తుంది. కాబట్టి మంత్రస్వరూపం ఉపాసనలో మొట్టమొదటి మంత్రస్వరూపంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఇటువంటి మంత్రస్వరూపము బ్రహ్మరూప చింతనంలాగా మనకి గణపతిని ఆరాధించవచ్చు అని ఒక భావం. రెండవది తంత్రము అని తీసుకుంటే గనక మనకి కార్యస్వరూపంగా చూసుకుంటే గణపతి ఎంతో గొప్ప ఉపకారం మనకి చేస్తారు. మనము మనకి మహాగణపతి అని ఇందాక చెప్పుకున్న కృతిలోనే చరణంలో మహాదేవ సుతం గురువు హనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం అన్న ఒక పదము దీక్షితారి గారు వాడారు. మహాకావ్యము మహా అంటే మహాభారతము అనే కావ్యము అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ మహాభారతము అన్న కావ్యం లాంటి కావ్యాలు ఆయనకి చాలా ఇష్టంట. ఎందుకంటే బుద్ధి ప్రదాత కాబట్టి ఎక్కడైతే మంచి చెడుకి ఒక ద్వంద్వం జరుగుతుందో, యుద్దం జరుగుతుందో, ఆ యుద్దంలో మంచి గెలవడం అనేది ఏ విధంగా జరుగుతుందో, అది అంటే మనలో ఉన్న చెడు మంచి గుణాలలోకి యుద్దాలు జరిగినప్పుడు మంచి గెలవడం అనేది కూడా ఇప్పుడు బుద్ధి విజయం. కాబట్టి ఆ బుద్ధి విజయాన్ని సంకేతం చూపెట్టేది చక్కగా చూపెట్టేది మహాభారతం. అంటే ద్వాపర యుగాంతరం వచ్చే కలియుగంలో జరగబోయే కలహాలకి, కలియుగం అంటేనే కలహయుగం కాబట్టి వచ్చే కలియుగంలో జరగబోయే కలహాలన్నిటికీ కూడా మంచి చెడుకి మధ్యనే ఉంటాయి. కాబట్టి ఈ మంచి చెడులు బయటెక్కడో లేకుండా ప్రతి జీవిలోనే ఉంటారని స్వామి చెప్పారు. ప్రతి మనిషిలోనూ ఉన్న ఈ మంచి చెడులు మంచి దుదకు గెలిచినప్పుడు అది ఈ మామూలు గణపతి మహాగణపతి అయ్యే ఆస్కారం. కాబట్టి గణపతికి ఇది ఇష్టము అండంలో ఎంత సమంజసంగా ఉంది. కాబట్టి మహాకావ్య నాటకాది ప్రియం అటువంటి నాటకాలు చాలా ఇష్టము ఆయనకి అని చెప్తోంది. అటువంటిదే ఈ తంత్రము అన్న భావనలో మనకు కనబడుతుంది. వ్యాసుడు ఆయన మహాభారతం రాయాలి అనుకున్నప్పుడు ఆ ఎంతో సుదీర్ఘమైన కావ్యము, ఎన్నో క్యారెక్టర్స్, ఎన్నో విషయాలు కలిగిన ఇది ఒక ఇతిహాసం కాబట్టి దీనిని ఏ విధంగా రాయాలి, ఆయనకి మాత్రం వాగ్దాటి ఆ విధంగా వస్తుంది. కాని రాయడానికి ఎవరు అర్హులు అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన గణపతిని స్మరించడము, గణపతి సాక్షాత్కారం జరగడంతో ఆయన మాత్రమే దీనిని ఆయన చెప్తూ పోతే ఆగకుండా రాస్తారు అన్న భావంతో ఆయన్ని ఆరాధ ఉపాసన చేశారు. గణపతి రావడం జరిగింది. ఇది గొప్ప తంత్రం. అయితే గణపతి ఆయన కండిషన్ పెట్టారట. ఏమిటా కండిషన్ అంటే ఆయన అన్నారట, నీవు మహాభారతం రాస్తున్నప్పుడు ఎక్కడా కూడా చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా చెప్పను ఆగకూడదు. నువ్వు ఆగడం అంటూ జరిగితే గనక నేను రాయడం మానేసి వెళ్లిపోతాను అని ఆయన చెప్పినప్పుడు వ్యాసుడు మహాగణపతి ఆయన మహానుభావుడు కాబట్టి మహానుభావుడి అంటే భగవంతుడి సహకారం మనం మన కార్యాలలో కోరుకుంటున్నప్పుడు ఆ సహకారం ఒట్టిగా రాదు కాబట్టి ఆయన కండిషన్ పెడతారంటే మన మనస్సు అటు ఇటు చెదరకుండా ఇప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది. కానీ మానవ మాత్రులకి మనస్సు చెదిరే ప్రక్రియ ఒకటి జరుగుతూ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ గణపతిని ఆ విధంగా ఆయన అవకాశం పోగొట్టుకుని ఆయన రాయకుండా ఉంటే ఇది కాదు కాబట్టి ఈ లోక క్షేమాన్ని ఉద్దేశించి ఆ గణపతిని ప్రార్థించి ఆయన ఇచ్చిన బుద్ధి తెలివితో ఈ విధంగా అంటారట గణపతితో, స్వామి నేను చెప్తూ ఉంటాను కానీ మీరు రాస్తున్నప్పుడు మీరు ఏకధాటిగా రాస్తున్నా కూడా ప్రతి మాట నేను చెప్పేదాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసి దాన్ని భావించి ఆ విధంగా రాయాలి అని కోరుకుంటారట. అది తప్పకుండా ఏ పని చేసినా ఆ విధంగానే చేయాలి కాబట్టి గణపతి ఒప్పుకుంటారట. కానీ ఆయనకి తెలుసు ఇదెందుకు చెప్పాడు వ్యాసుడు. ఒకటి భావించి రాయాలి అన్నప్పుడు మనకు కొంత వ్యవధి ఇస్తాము. ఆ వ్యవధి ఇచ్చినప్పుడు తప్పకుండా దానికి కొంత కాలం పడుతుంది. ఆ కాలంలో, ఆ కాల వ్యవధిలో వ్యాసులు ఆయన తర్వాత జరగవలసింది ఏమిటి అనేది ఆలోచన చేసి చక్కగా చెప్పగలుగుతారు అని ఈ కథ చెబుతుంది. మొత్తానికి ఈ కథ నుండి మనం సంగ్రహించేది ఏమిటి అంటే, మహాభారతం అనే గొప్ప గ్రంథము కూడా ఈ తంత్ర పరంగా మనకి అందించిన వారు మహాగణపతి. ఇక కీర్తనం, ఇది ఉపాసనా మార్గంలో, గణపతి ఉపాసనా మార్గంలో ఇది ఒక గొప్ప విశేషం. మహాగణపతి మీద ఎన్నో కృతులు ఉన్నాయి. అటువంటి కృతులు ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. అయితే మత్సుక్కి అందరికీ తెలిసిన ఒక కృతి వాతాపి గణపతిం భజేహేమని ముత్తుస్వామి దీక్షితారు. అత్యంత ప్రాచుర్యం పొందిన కృతి ఇది, అందరికీ తెలిసిన కృతి ఇది. కాబట్టి దీని గురించి మనం ఎక్కువ ముచ్చటించుకోవచ్చు. ఈ వాతాపి గణపతిం భజేహం అన్న కృతి అనుపల్లవిలో భూతాది సంసేవిత చరణం, భూత భౌతిక ప్రపంచ భరణం అని చెప్తుంది. ఈ ప్రపంచం మొత్తం భూతాది సంసేవిత చరణం, ఎందుకు ఏ విధంగా ఈయన మహాగణపతి ఉన్నారు అంటే, ఆయనకి పంచభూతాలు అంటే ఈ సృజింపబడిన మనమందరం ఎవరైతే ఉన్నామో ఈ పంచభూతాలతో, మళ్లీ పంచభూతాత్మకమైన ప్రపంచమే మొత్తము మనకి పరిచర్య చేయడానికి ఆ పరమాత్మ ఈ విధంగా పెట్టారు. కాబట్టి అది మనకి ఎన్నో విధాలు సంరక్షిస్తోంది, మనకి సపర్యలు చేస్తోంది. పంచభూతాత్మకమైన శరీరము మనము చక్కగా మనుగడ జరపడానికి ఒక అవకాశం దొరుకుతోంది. కాబట్టి అటువంటిదంతా కూడా పంచభూతాత్మకమంతా ఈ మహాగణపతికి అణుకోగా ఒదిగి ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా వీత రాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం అని ఆయన కీర్తించారు. అసలు రాగం అనేది లేదు, అటాచ్మెంట్ అనేది లేకుండా ఉన్న మహాగణపతి తత్వం గురించి అయినా ఇందులో ఆయన ఎంతైనా కీర్తించారు.
కుంభసం భవముని పర ప్రభూజితం త్రికోణ మధ్యగతం ఉదారీ ప్రముఖ జుభాసితం మూలాధార క్షేత్రాజితం పరారిషద్వారివాదాత్మజం ప్రణవ స్వరూప
పురా కుంభ సంభవమునివర ప్రపూజితం త్రికోణమజ్జగతం మురారి ప్రముఖాద్యుపాసితం, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్లు కూడా ఈయనని ఉపాసన చేశారు అని దీక్షితారు చెప్తూ మూలాధార క్షేత్రస్థితము అనేది. మనకి కుండలిని రహస్యంలో మనకి షట్చక్రాలు ఉన్నాయని, ఆ షట్చక్రాల పరంపర చెప్తూ ఆ సోపానం ఏ విధంగా ఉంది అంటే అది మూలాధారంతో మొదలవుతుంది అని చెప్తారు. అంటే ఈ మామూలు గణపతి నుంచి మహాగణపతికి అయ్యే ప్రస్థానంలో మొట్టమొదటి మెట్టు ఏదైతే ఉందో అది మూలాధారం. ఆ మూలాధారము అన్న చక్రము దేనికి అది రిప్రజెంటేటివ్ గా ఉంది అంటే అది కామానికి ఒక మార్గం అని తెలుస్తుంది మూలాధారం. ఆ కామానికి మార్గం వల్ల అది అందువల్ల అన్నిటికన్నా కింద ఉంది, కానీ అక్కడే మనకి అన్నిటికన్నా ఎక్కువ విఘ్నం ఉంది. కాబట్టి అవిఘ్నమస్తు అని విఘ్నాలనే తొలగించేవాడు కాబట్టి గణపతి అక్కడ అధిష్టాన దేవతలాగా ఉండి కాపాడుతున్నారు. అంటే ఎవరైతే నిజమైన అభిరుచి కలిగి పరమాత్మతత్వం పైన నేనెవరో తెలుసుకోవాలి అని అనుకుని ఎవరైతే వెళ్తున్నారు మొదలు పెడుతున్నారో అటువంటి వారికి గణపతి ఆశీస్సులు కలిగి పుట్టపర్తిలో స్వామిని మనం చూసుకునే ముందర ఆ బయట మనకి గణపతికి దర్శనం చేసుకుని ఆయనకి దండం పెట్టుకుని స్వామి ఈ రోజు స్వామిని నాతో మాట్లాడేట్టు చేయండి అంటే ఏ విధంగా స్వామి మనతో వచ్చి మాట్లాడతారో హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటే అదే విధంగా ఈ మూలాధారం చక్రంలో మొదలయ్యే ప్రస్థానం అక్కడ ఎప్పుడైతే గణపతిని ప్రార్థించి మన స్పిరిచువల్ జర్నీ మనం మొదలు పెడతామో అటువంటి ఒక ప్రస్థానానికి మళ్లీ అడ్డు అనేది లేకుండా మనం పైకి వెళ్లే ఆస్కారం ఉంది. మామూలు ప్రాపంచికంగా చూసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా చూసుకున్నప్పుడు కూడా కామము అనే మొట్టమొదటి మెట్టును మనము గనక సీలింగ్ ఆన్ డిజైర్స్ అని స్వామి మనకి చెప్పినట్టు కొంతవరకు మనము తగ్గించుకోగలిగితే దాని తర్వాతే మనకి ఇంకేమన్నా జరిగే ప్రసక్తి ఉంటుంది అనేది అర్థం చేసుకో. అలాగే దాని తర్వాత ఉన్న రెండు చక్రాలు చూసుకుంటే ఈ మూడు కూడా పృథ్వీతత్వానికి చెంది ఉంటాయని, స్వాధిష్టానము తర్వాత ఈ మణి పురుకము, ఈ మూడు చక్రాలు కూడా కామానికి క్రోధానికి లోభానికి చిహ్నంగా పెట్టుకుని ఈ మూడు కూడా మూడు ద్వారాలు నరకానికి అని భగవద్గీత చెప్తుంది. ఈ మూడు గనక దాటితేనే మనకి తర్వాత పైన ఉన్నది ఏమిటి, పరమావధి అంటే ఏమిటి తెలిసే ఆస్కారం ఉంది అనేది మనకి విషయం అర్థమవుతుంది. ఇంత భావము మనకి మర్మగర్భంగా ఈ కీర్తనలో ముత్తుస్వామి దీక్షితారు మనకి ఒక మాటలో మూలాధార క్షేత్రస్థితం అన్న ఒక అటువంటి ఒక క్షేత్రంలో ఆయన స్థితంగా ఉన్నారు అని చెప్పి, అదేవిధంగా వాక్కునకు గణపతికి ఉన్న ఆ లింకేజ్ గురించి ఆయన చెప్తూ పరాది చత్వారి వాగాత్మకం అని వైఖరి మధ్యమ పర ఇటువంటి వాక్ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, నాలుగు వాక్ స్వరూపాలు ఉన్నాయో ఆ నాలుగు వాక్ స్వరూపాలని కూడా ఆయనే ఆ విధంగా ఉండి బయట నుంచి లోపలికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి బుద్ధితత్వం ఎప్పుడైతే ఎవరైతే బుద్ధి ఉపయోగించి మాటలు పెడతారో అటువంటి మాటలు వాక్ తత్వం కలిగిన వాళ్లలో, అంటే అది బయట వెలువడినా వెలువడకపోయినా లోపల ఆలోచన విధంగా ఉన్నా లేక సంకల్పం మాత్రంగా ఉన్నా లేక సంకల్పాలు వికల్పాలకి అవతల ప్రారూపంగా ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా గణపతి తత్వమే అని ఆయన చెప్తారు ముత్తు సమీక్షిస్తారు ఇందులో అని. అందుకని అక్కడ వక్రతుండం అని ఆయన చాలా చమత్కారంగా గణపతి ముఖంలో ఉన్న తొండం గురించి ఇక్కడ మాట్లాడతారు. ఎందుకంటే దాని ద్వారానే గీంకారం చేస్తుంది, దాని ద్వారానే అది మాట అనేది పలికిస్తుంది కాబట్టి దానినే ఇక్కడ ఈ పర పశ్యంతి మధ్యమ వైఖరి అన్న నాలుగు తత్వాలకి ఆయన అనుసంధానం చేస్తారు. ఈ విధంగా ఇదొక్కటే కాకుండా జాగ్రత్తస్వామి కృతులు తీసుకున్నా, ముత్తుస్వామి దీక్షితారు కృతులు తీసుకున్నా, లేక వేరే వారు మహానుభావులు ఎవరు రాసిన కృతులు తీసుకున్నా కూడా గణపతి తత్వం పైన ఎన్నో చక్కని కృతులు మనకి కనబడతాయి. ఇది కీర్తన ఉపాసనగా మనం భావించాలి గణపతి తత్వం పైన. ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సినది గణపతి తత్వం నుంచి మనకు అందే ఉపదేశం ఏమిటి అని. ఎందుకంటే అసలు రూపం చూసుకుంటేనే గణపతి రూపమే ఉపదేశం అని చెప్తారు. చిన్న కళ్ళు అంటే ఎంతో సునిశితంగా ఎంతో దూరంగా ఉన్న విషయాలు మనం చూడాలి అంటే కళ్ళని చెట్లించి చిన్నగా చేస్తాము. అంటే సునిశితంగా చూడవలసిన అవసరం ఉంది జీవితంలో. అంటే ఈ జీవితం సృష్టి ఈ విధంగా కనబడుతున్నా కూడా ఇది మనకు కనబడే తత్వంలో లేదు, ఇదంతా ఒకటిగా ఉంది అంటే సునిశితంగా చూడాలి. అంటే సునిశితంగా చూడమని మనకి చెప్తున్న భావము ఈ చిన్న కళ్ళు ద్వారా వస్తుంది. అట్లాగే పెద్ద తల, పెద్ద తల అంటే సోలిన్ హెడ్ ఆరోగెంట్ గా ఉండాలని కాదు, పెద్ద తల అంటే ఆలోచన పరంగా మనము చాలా దీర్ఘంగా చాలా డెప్త్ లో ఆలోచించవలసింది ఉంది కాబట్టి దానికి పెద్ద తల కావాల్సి వస్తుంది అని మనం చెప్పచ్చు. పెద్ద చెవులు, పెద్ద చెవులు అంటే శ్రవణం వల్ల మననం జరుగుతుంది, మననం వల్ల నిధిధ్యాసన జరుగుతుంది, నిధిధ్యాస వల్లే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రస్థానం ఏదైతే ఉందో ఆ ప్రస్థానంలో మనకి మొట్టమొదట కలగవలసింది శ్రవణము. కాబట్టి ఎంతైనా వినాలి స్వామి డిస్కోర్సెస్, స్వామి చెప్పిన తత్వాలు చక్కగా విని మనం ఆకలింపు చేసుకున్నప్పుడు ఎన్నోసార్లు వింటేనే గాని మన మనస్సు, పరిభ్రమిస్తున్న మనస్సు ఎంతో కొంత పట్టుకోదు. ఆ ఎంతో కొంత పట్టుకున్నప్పుడు దాన్ని మనము స్మరణ చేస్తూ చేస్తూ ఉండగా కొంత మన నిత్య అనుసంధానంలో వచ్చే ఆస్కారం ఉంది. ఆ అనుసంధానంలోకి వచ్చిన తర్వాత అది తర్వాత మనకి ఆత్మసాక్షాత్కారంగా ఇప్పటికన్నా భగవంతుడి కృప వల్ల జరుగుతుంది. కాబట్టి ఆ శ్రవణానికి ప్రతీకలు ఆ చెవులు కాబట్టి పెద్ద చెవులు. అదేవిధంగా తొండము, స్వామి కూడా చెప్తారు చిన్న సూదినైనా సరే లేకపోతే పెద్ద చెట్టునైనా సరే మానునైనా సరే అంతే తేలికగా అది పట్టుకుని లాగి తీసేదే తత్వం ఈ దీనికి ఉంటుంది, తొండానికి ఉంటుంది. అంటే ఫ్లెక్సిబిలిటీ, అంటే మనము మన మన మాట తొండ, ఇందాక చెప్పుకున్నట్టు అది వాక్కుకి ఒక ప్రతీక. కాబట్టి మన మాట వాక్కు ఏ విధంగా ఉండాలి అంటే అతి సున్నితంగానూ ఉండాలి, కానీ ఉన్న విషయాన్ని సత్యాన్ని సత్యంలాగా చెప్పగలిగేట్టు కూడా ఉండాలంటే ఈ రెండిటికీ మధ్యలో మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి అన్నమాట మనకి చెప్తారు. అదేవిధంగా ఒకటే కొమ్ము కలిగి ఉండడము అనేది ఆ టస్క్. ఆ ఒకటే ఉండడము అనే దాంట్లో అర్థం ఏమిటి అంటే మనకి మంచి చెడు రెండు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి చెడుని తీసేసేయడానికి ఒక పీకి దాంతో ఆ చెడు అనేది తీసేస్తారు, కానీ మంచిదనే ఉంచుకుంటారు. ఇది వినాయక తత్వం. ఇక పెద్ద పొట్ట, ఈ పెద్ద పొట్ట అన్న దాంట్లో ఏంటంటే భక్తులు పెట్టిన మంచి చెడు అన్న కుడుములు, అంటే వారి వారి ఊసులు, వారి వారి బాధలు, వారి వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన స్వీకరించి అది మిగతా ఎవరికి కూడా ఆ కష్టాలు మళ్లీ సోకకుండా వీళ్ళ మాట వాళ్లకి వాళ్ల మాట వీళ్ళకి ఇట్లా చెప్పడం కాకుండా తన లోపలే ఉంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయనకి పెద్ద పొట్ట అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఒక కాలు భూమి పైన ఇంకో కాలు ఆయన లోపలికి పైకి మడిచి ఆయన లోపలికే చూపెట్టుకునే తత్వం అంటే ఏమిటంటే ఈ ప్రపంచంలో మనం అందరం జీవించి ఉన్నప్పుడు ఒక కాలు ఈ భూమిపైనే ఉండాలంటే వీ షుడ్ బి గ్రౌండెడ్ అంటే మనకి ఈ ప్రపంచంలో ఇన్వాల్వ్ అయ్యి పని పనులు మనకి ఏదైతే చేయాలో మన ధర్మం మనం చెయ్యాలి. అయితే ఇంకొక కాలు మన లోపలికి తిరిగి ఉండడం అన్న దాంట్లో అర్థం ఏమిటి అంటే అది ఎప్పుడు కూడా మనకి నేను ఆత్మని, నేను దీనికి పంచభూతాత్మక శరీరం నేను కాదు, నేను దేహాన్ని కాదు, నేను దేహినే అన్న ఒక తత్వాన్ని మనకి గుర్తు చేయడం లాంటిది. ఇంకా పాశాంకుశ హస్తము, ఒక చేతిలో పాశము ఒక చేతిలో అంకుశము, ఇది బ్యాలెన్స్ కి మళ్లీ ఒక సంకేతము. ఏంటంటే ఏదైతే మనకి మంచిది కాదు అటువంటి బ్యాడ్ క్వాలిటీస్ ని ఒక అంకుశంతో, లేజినెస్ ని అటువంటి నిరంకుశంగా అంకుశంతో మనము పట్టి తీసివేయాలి. కానీ ఏదైతే చాలా మంచిది భగవతత్వం వైపు తీసుకెళ్తాయో అటువంటి వైపు ఒక పాశము ఒక అట్రాక్షన్ తో మనం పట్టుకుని వెళ్లాలి అని ఈ విధంగా గణపతి శరీరం రూపిణం, ఆ గణపతి రూపిణమే మనకి ఎంతో భావము మనకి ఒక ఉపదేశము ఇస్తుంది. ఇక అవిఘ్నము అన్న మాట మనం చూసుకుంటే గనక సత్వ రజస్తము మూడు గుణాలు ఏ విధంగా ఉన్నాయో ఈ గుణత్ర విభాగం భగవద్గీత చెప్పినట్టు ఈ మూడు విభాగాల్లోనూ మనకి అడ్డంకులు విఘ్నాలు వచ్చే ఆస్కారాలున్నాయి. చెప్పుకోవాలి అంటే తమస్సు పరంగా చూసుకుంటే మనకి నిద్ర ఆలస్యము ఆ తర్వాత చేద్దాంలే అని అనుకున్న తత్వాలే మనకి విఘ్నం కలిగించి ఏ మంచి పని చేయాలన్నా చేయనివ్వట్లేదు. కాబట్టి దీన్ని తీసేసేయడం కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి, వినాయకుని ప్రార్థించాలి. అంటే మనము మొట్టమొదట గనక భగవత్ తత్వంతో భగవత్ ప్రార్థనతో మొదలుపెట్టి ఇది ఏ విధంగా జరగాలి అనుకున్నప్పుడు ఆ భావమేనలోనే ఒక శుద్ధం వచ్చి శుద్ధ సంకల్పం కావడం వల్ల ఈ తమస్సును మనం కొంతవరకు జయించి ముందరకు వెళ్లిపోవడానికి ఆస్కారం ఉంటుంది అని స్వామి చెప్తారు మనకి. ఇక రజోపరంగా చూసుకుంటే మనకి పనిచేస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చినప్పుడు అక్కడ క్రోధము లాంటి వచ్చి అందువల్ల ఆ ఈగో అనేది మనకి దెబ్బతిని పనులను వదిలేసి వెళ్లిపోయే ఆస్కారం ఉంటుంది, మొదలుపెట్టిన పని కంప్లీట్ కాదు. కాబట్టి అటువంటి వాటిలో కూడా మనకి దాన్ని దాటాలి అంటే మనకి పరమాత్మను అప్పుడు ప్రార్థించి చిన్న వ్యవధిలాగా మనం కాల వ్యవధి ఇచ్చి మనకి ఒక కోపం రాగానే ఆ ఊపులో ఇది ఏ విధంగా అన్నా మనము వదిలేసి వెళ్లిపోవాలి అన్న భావం లేకుండా శాంతం వహించి ఆ శాంత స్వరూపుడైన ప్రణవ స్వరూపుడైన వినాయకుడు మనం తలుచుకున్నప్పుడు మళ్ళీ శాంతం వచ్చి ఆ పనిని మనం కొంత వెనకాంజి వేసినా కూడా మళ్లీ ముందరికి వచ్చి చేసే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాజసికమైన అడ్డంకులను కూడా తొలగిస్తారు ఆయన. ఇక సాత్వికమైన అడ్డంకులు ఎటువంటివి అంటే ఒక మంచి పని చేసినప్పుడు అది ఎంత ముందరికి వెళ్తున్నా కూడా దాన్ని ఒక పని అనేది జరగడానికి ఏదో ఒక ఎండ్ అనేది ఉండాలి ఆ పనికి. కాబట్టి ఎండ్ అనేది లేకుండా ఎంతకాలమైనా పని వేరే వాళ్ల కోసము వాళ్ల మంచి కోసం ఆ విధంగా చేసుకుంటూ వెళ్లిపోవడంలో కూడా ఒక అర్థం లేదు. కాబట్టి ప్రతి పనిని ఒక లాజికల్ కంక్లూజన్ కి మనం తీసుకురావాలి, జీవితాన్ని కూడా ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావాలి. స్వామి అన్నారు, మనందరికీ ఇక్కడ పుట్టిన దేహదారి అయిన ప్రతి మనిషికి కూడా కర్తవ్యం ఏమిటి అంటే దేహం ఉన్నంతలోనే మనం ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి ఎన్నాళ్ళని దేహం ఉన్నంత కాలము అట్లా సమంగా సంతోషంగా ఉండిపోయి మనం సంతోషంగా ఉండి వేరే వాళ్ళకి సంతోషం పంచిపెట్టడం అన్న భావమే కాకుండా కొంతవరకు మనం మన మీద కూడా మన తత్వం గురించి ఆలోచించి ఆ తత్వాన్ని ఆలోచించడం వల్ల కలుగుతున్న జాగృతం వల్ల ఈ సత్వము అనే అడ్డంకు కూడా తొలగించుకుని మనం ముందరికి వెళ్లిపోతే మనం త్రిగుణాతీతులం అయ్యే ఆస్కారం అంటే అదే ఈ మహాగణపతి అయ్యే ప్రస్థానము అన్న ఒక భావం మనకు తెలుస్తుంది. అందుకని ఈ విఘ్నాలన్నిటికీ ఆయనే గణపతి. ఇక చివరి ఒక్క మాట చెప్పుకోవాలని స్వామి చెప్పింది, వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు అని. స్వామి చిన్న కథ చెప్తారు, అది చెప్పుకుని మనం ముగిస్తాం. ఒక పెద్ద పాడుపడిన గుళ్ళో పిల్లలు ఆడుకుంటూ అక్కడ ఒక పిల్లవాడు దాగుడుమూటలు ఆడుతూ ఉన్నప్పుడు అక్కడ గణేశుడి విగ్రహం పెద్దది ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ దాక్కున్నట్ట. ఎంతసేపటికి ఎవరి రాబోతున్నప్పుడు అతను చూసుకోకుండానే ఆ గణేశుడు బొడ్డు ఒకటి ఉండి ఆ బొడ్డు పెద్దగా ఉండడంలో ఆ బొడ్డులో తన వేలు పెట్టి చిట్టును వేలు పెట్టేసరికి ఆ లోపల ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఒక చిన్న తేలు ఈ వేలును చూసి ఆ తేలు ఆ వేలుని కాటువేసింది. దాంతో ఎంతో నొప్పి పుట్టిన బయటికి తీసి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు తేలు కుట్టింది అంటే మొహమాటంగా నామోషిగా ఉండి ఎవరికేం చెప్పుకోలేక అన్నట్ట చాలా బాగుందిరా అక్కడ అని తనకి ఎవరంటే తనకి పడదు గ్రూప్ లో అటువంటి పిల్లవాడిని నువ్వు కూడా పెట్టి చూడు చాలా బాగుంటుంది అన్నట్ట. ఆ పిల్లవాడు వెళ్లి పెట్టి అతనికి ఆ తేలు వడ్డిచ్చిందిట. అప్పుడు ఆ పిల్లవాడు కూడా చాలా బాధపడుతున్న బయటికి మాత్రం ఏమి చెప్పలేక ఆ ఏం జరగలేదు ఎంత బాగుంది ఎంతో బాగుందని వేరే వాళ్ళని ప్రేరేపించడం ఇలా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పిల్లలందరూ తన వేళ్లు పెట్టి తేలుతో కుట్టించుకుని వాళ్ళు చివరికి ఒక పిల్లవాడు మాత్రం అని ఎప్పి భరించలే గట్టిగా ఏడవడం మొదలు పెట్టాట. ఏడ్చేసరికి సరే వీడు ఏడ్చాడు కదా అందుకని ఇంకా మనం మాత్రం ఎందుకు దాచుకోవడం అని అందరూ ఏడ్చేత. ఈ విధంగా ఉంది ఈ ప్రపంచం పరిస్థితి అని స్వామి చెప్తారు. అంటే ఇక్కడ చిన్న మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఉపదేశపరంగా అందరం బాధపడుతున్నాము, అందరము ఈ ప్రపంచంలో మనం ఆనందం అనేది పొందలేక కానీ బయటికి మాత్రము గుంబనంగా ఆనందం కలుగుతున్నట్టు అందరము ప్రవర్తించడం మంచిది కాదు. ఇది భగవంతుడు అందువల్ల ఈ వినాయకుడు అనేది లోపల ఆయన బొడ్డులో వేలు పెట్టినప్పుడు ఆ తేలు కుట్టడం అనేది ప్రపంచంలో పరమాత్మ మనకి కలిగించే కష్టాలు. మనం ఇందులో నుంచి మేలుకొని ఈ ప్రపంచం అనే దానికి విముఖత రావడానికే ఈ ఏడుపు. ఈ విముఖత వల్ల కనీసం అర్జున విషాద యోగము ఎందుకు వచ్చిందంటే అర్జును ఏడం వల్లడం వల్ల వచ్చింది. అదేవిధంగా మనం ఏడవడం అనేది మనకి ఈ ప్రపంచం మీద ఒక విముఖత కలిగినప్పుడు అక్కడి నుంచి ముందరికి వెళ్లే ఆస్కారం ఉంటుంది అని తెలిపే ఒక గొప్ప తత్వం. కాబట్టి ఇది నాయకత్వము, మనకి వినాయకుడు చూపెట్టే నాయకత్వము. ఈయన పైన ఇంకొక నాయకుడు అనేది లేదు, ఆయన మార్గంలో మనం వెళ్లినప్పుడు అందరము నాయకులం అవుతాము అని స్వామి చెప్పిన చివరి ఆలోచనతో మనం ముగిస్తున్నాము. కాబట్టి ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా ఇటువంటి ఆలోచనలు వినాయక తత్వం పరంగా ఆలోచింపజేసుకోవడానికి మరొక్కసారి మన జీవితాల్లో మనం చేయవలసిన ప్రస్థానం గురించి చెరవడం కాబట్టి స్వామి ఇటువంటి ఒక అవకాశం మనకి ఇచ్చారు. ఆ అవకాశం స్వామి మనకి ఇచ్చినందుకు ఎంతైనా స్వామికి పాదాలకి ప్రణమిల్లుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సరే,
గణేశుని తత్వాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తూ ఆయన అందిస్తున్న అనేక సందేశాలను వాటిని జీవితంలో ఎలా ఆపాదించుకోవాలో అనే పలు విషయాలను ఈనాటి గణేష నవరాత్రి పవిత్ర దినాన మనందరికీ అందించిన శ్రీ కోట శివకుమార్ గారికి మా శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. శ్రోతలందరూ ఇందులోని విషయాలను గ్రహించి ఆనందించారని భావిస్తూ ఈ కార్యక్రమంపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను listener@radiosai.org ద్వారా మాకు ఇమెయిల్ చేయవచ్చును. ఆ వినాయకుని ఆశీస్సులు నిత్యం మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:20. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూనై ఉండండి. జై సాయిరాం.